You just realized your business needed to hire someone yesterday. How can you find amazing candidates fast? Easy. Just use Indeed. Stop struggling to get your job posts seen on other job sites. With Indeed sponsored jobs, your post jumps to the top of the page for your relevant candidates, so you can reach the people you want faster. According to Indeed data, sponsored jobs posted directly on Indeed have 45% more applications than non-sponsored jobs. Don't wait any longer. Speed up your hiring right now with Indeed. And listeners of this show will get a $75 sponsored job credit to get your jobs more visibility at Indeed.com/kidsandfamily. Just go to Indeed.com/kidsandfamily right now and support our show by saying you heard about Indeed on this podcast. Terms and conditions apply. Hiring? Indeed is all you need.
Disclaimer. The views, comments, and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of Mayan Media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.
ఇప్పుడు మీకోసం చెరుకు రామ్మోహన్ రావు గారి సంస్కృతి సౌరభం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమం. స్టే ట్యూన్.
పరమేశ్వర స్వరూపులైన మైండ్ మీడియా శ్రోతలకు రామ్మోహన్ రావు మనసా నమస్సులు. ఈరోజు ఈ విశ్వమునకంతటికీ మహాప్రభు అయిన పరమేశ్వరుడు రావణాసురునికి కూడా దైవమే. రావణుడు సీతాపహరణం వల్ల ప్రతినాయకుడు అయినాడు, కానీ అతనిలో ఎన్నో గొప్ప గుణములు ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు ఆయనను గురించి కాస్త మనము ముచ్చటించుకుందాము అనిపించి ఆ విషయముతో మీ ముందుకు వస్తున్నాను. విషయము మొదలు పెట్టుటకు ముందుగా పరమేశ్వరుని ఒక్కసారి ధ్యానించి విషయము మొదలెడతాను. వందే శంభు ఉమాపతిం సురగురుం, వందే జగత్కారణం, వందే పన్నగ భూషణం మృగధరం, వందే పశూనాం పతిం, వందే సూర్యశిచాంక వన్నినయనం, వందే ముకుందప్రియం, వందే భక్తజనాశ్రయంచ వరదం, వందే శివం శంకరం. ఓం నమశివాయ. మనకు భాగవత పురాణములోని జయ విజయ శాప విషయమును గురించి తెలుసు. భగవంతుని చూచుటకు సనకాదిమునులు రావటము, వారిని జయ విజయులు కారణాంతరముల చేత అడ్డగించడము, వారు శాపమివ్వటము, వీరు 7 జన్మలకు బదులుగా స్వామికి విరోధులుగా 3 జన్మలలోనే స్వామిని చేరుటకు వారిని కోరుటయు, వారు వల్లయని తెలుపుటయు మనకు తెలిసిన విషయము. దీనిలో త్రేతాయుగమునందు వారు రావణ కుంభకర్ణులుగా జన్మించుతారు. రావణుడు భూమిపైకి వచ్చే వరకు ఇప్పుడు చెప్పుకుందాము. ఇప్పుడు భూమి మీద ఎవరి కుమారునిగా పుట్టినాడు అన్న విషయమును గురించి తెలుసుకుందాము. రావణ జన్మ వృత్తాంతము స్కాంద పురాణమునందు బ్రహ్మఖండములో చెప్పబడి ఉంది. బ్రహ్మ మానసపుత్రుడైన పులశ్చిని కుమారుడు విశ్వవసు బ్రహ్మకు దైత్య రాకుమారి అయిన కైకసికి రావణుడు జన్మిస్తాడు. కైకసికి తండ్రి సుమాలి. సుమాలి తనకు అమిత పరాక్రమవంతుడైనటువంటి మనవడు కావాలన్న కోరికతో రాకుమారులను తన కుమార్తెకు అంగీకరించకుండా మహాతపస్వియగు విశ్వవసు బ్రహ్మకు ఇచ్చి ఆమెను వివాహం చేస్తాడు. తండ్రి కోరిక మేరకే ఈ కైకసి అసురసంధ్యా సమయములో విశ్వవసు బ్రహ్మ తపస్సు చేసుకుని చుండగా ఆయన వద్దకు వెళ్ళి తన కామాతురతను ప్రదర్శించుతుంది. అది గమనించిన విశ్వవసువు అసురసంధ్యాకాలములో ఇటువంటి పని చేయకూడదు, అందువల్ల క్రూరులైన పుత్రులు జన్మించుతారు అని చెప్పినా కూడా వినకుండా ఆమె ఆయనను పురికొల్పుతుంది. విధి బలీయమైనప్పుడు ఎవరు ఏమి చెప్పినా ఎక్కదు కదా, ఆయన ఆమె కోరిక తీరుస్తాడు. తమో సమయము కాబట్టి రజస్సు దాటి తమో సమయంలో సూర్యుడు ప్రవేశించే సమయమైనందువల్ల రావణునికి అన్ని గుణములతో పాటు రాక్షస గుణమైన తమో గుణము కూడా కలిగింది. కానీ బ్రాహ్మణ కుమారుడై వేదవేదాంగములు తండ్రి వద్ద నేర్చుకున్నాడు కాబట్టి చాలా గొప్ప తెలివివంతుడైనాడు రావణాసురుడు. రాజ్యపాలనా విషయాలు, దైత్యకృత్యాలు తన అమ్మవైపు తాతయ్య అయినటువంటి సుమాలి నుండి నేర్చుకునుట వలన అతను రావణ బ్రహ్మ అయినాడు. ఒకవైపు బ్రాహ్మణత్వమును కలిగి ఉంటూ కూడా రాక్షస గుణములు పుష్కలముగా కలిగి ఉండినాడు. ఈయన ఎవరెవరినో జయించినాడు, అందరి మీద ఆధిపత్యము సాధించినాడు. ఆ తరువాత తనకు జ్యేష్ఠ భ్రాత అంటే తల్లి వేరు అయినటువంటి కుబేరుని పుష్పక విమానమును అపహరించి ఆయనను యుద్ధమునందు జయించి ఆయన పుష్పక విమానమును తాను స్వీకరించి దానిపై ఎక్కి సంచరించుతూ కైలాసము చేరినాడు. అతనిని అడ్డగించిన నందిని అవమానపరిచినాడు. అప్పుడు నంది ఆయనకు శాపమిస్తాడు, నీవు ఏ విధముగానైతే కోతి చేష్టలు చేసి నన్ను అవమానపరిచినావో అదే విధముగా నీవు కూడా కోతుల చేతనే సంహరింపబడతావు అని అన్నాడు. అందుకు కోపగించిన వాడై కైలాసమును చెండు వలె పైకి ఎత్తడం మొదలుపెట్టినాడు. శివుడు ఆ విషయమును తన మనోనేత్రములతో గమనించి తన కాలి వ్రేలితో ఆ కొండను అదమగా అతని కాలు కొండ కింద పడి గట్టిగా అరవటం మొదలుపెట్టినాడు. ఆ రవము అంత గట్టిగా ఉండుటతో అతనిని రావణుడు అంటూ ఉండినారని అంటారు. ఈ విధంగా రావణుడు ఎంతోమందిని జయించిన తరువాత వాలిచేత ఓడింపబడి అతనితో సహవాసం చేసుకుంటాడు. అదే విధముగా కార్తవీర్యార్జునునితో కూడా పోరాడి ఓడిపోతాడు. వేరొకసారి రావణుడు స్వర్గము మీద దండెత్తిపోవచ్చు మేరు పర్వతము నందు విడిది చేస్తాడు. ఆ దారిన నలకూబరుని వద్దకు పోవుచున్న రంభను బలాత్కరించుతాడు. నలకూబరునికి ఆ విషయము తెలుస్తుంది. అతను రోషారుణ నేత్రుడై రావణుని శపించుతాడు. ఇక మీద బలాత్కారముగా ఏ ఆడుదానినైనా పట్టితివేని, నీ తల 1000 వృక్కలు అవును అని చెప్పినాడు. అందువలననే సీతను బ్రతిమాలడము, బుజ్జగించడము, కోపగించుకోవడము, భయపెట్టడము మొదలైన ఎన్నో పనులు చేసినాడు. కానీ బలాత్కరించలేకపోయినాడు. ఈతనికి అత్యంత సుందరియగు మండోదరి భార్య. ఈమె మయాసురుని కుమారుతె. రావణుడికి 7 కొడుకులు, ఇంద్రజిత్తు, ప్రహస్థుడు, అతికాయుడు, అక్షయకుమారుడు, దేవాంతకుడు, నరాంతకుడు, త్రిశురుడు అని. ఆ తరువాత రావణునిలోని కొన్ని గొప్ప విషయములు తెలుసుకుందాము. ఇటీవల కాలములో శ్రీలంక ప్రభుత్వము శ్రద్ధ తీసుకొని రావణుని గురించిన పరిశోధనలకు ఎంతోమంది పరిశోధకులను నియమించి క్రొత్త విషయములను కనుగొనటం జరిగింది. వాళ్ళు కనుగొన్న విషయాలలో మనకు ఈ విధంగా రథమవుతూ ఉంది. రావణుని రాజరికము అప్రతిహతముగా సాగిన రాజ్యము శ్రీలంక. రావణుడు తన పౌరుల యొక్క అభిమానమును పుష్కలముగా పొందినాడు. లంకను ఆయన కాలములో బంగారుతో నిర్మించినాడు అని చెప్పుకుంటారు. సముద్రం మధ్యలో అందమైన దీవిలో అపురూపంగా రావణుడు నిర్మించుకున్న లంక ఇదేనని తెలియవస్తూ ఉంది. రావణుడి ఆనవాళ్ళు అశోకవనముతో మొదలవుతాయి. అశోకవాటిక అని పిలిచే ఈ వనంలోనే సీతాదేవిని ఆనాడు రావణుడు బంధించి ఉంచినాడు. ఈ ప్రదేశములో పిమ్మట సీతారాముల విగ్రహములు ఎవరు ప్రతిష్ఠించినారో మనకు తెలియదు, కానీ ఇప్పటికీ అవి అక్కడ దర్శనమిస్తాయి. రావణుని కాలములో కోట ద్వారములు ముయుటకు యంత్ర పరికరములు వాడబడినవి, విద్యుత్ ఘటములు వాడబడినవి. ఆయన పరిపాలించిన లంకలో 3 పెద్ద విమానాశ్రయములు కనుగొనబడినవి. దీనిని బట్టి కుబేరుని నుండి వశము చేసుకున్న పుష్పకమే కాక ఇంకా ఆయన వద్ద ఎన్నో విమానాలు, ఎన్నో యుద్ధ విమానాలు కూడా ఉండేవని మనకు తెలియవస్తూ ఉంది. ఆయన 10 తలలను గురించి చెప్పవలనంటే అసలు అతనిలో 10 విధములైన వ్యక్తిత్వములు ఉన్నాయేమో అని అనిపిస్తుంది. ఆయన ఏ విషయములోనైనా 10 విధములుగా ఆలోచన చేసే మనస్తత్వము కలిగిన వాడేమో అని అనిపిస్తుంది. అట్లా కాకుంటే ఆయనలో ఉండే దుష్టత్వము, ఆయనలో ఉండే గొప్పదనము కలిపితే కనుక కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యములన్న అరిషడ్వర్గములు 6 ధిమిధిమిధిమిధ్వనం మృదంగ తుంగ మంగళ ధ్వనిక్రమ ప్రవర్తత ప్రచండ తాండవ శివ. ధర్మార్థ కామమోక్షములన్న చతుర్విధ పురుషార్థములు కలిగి ఆయన 10 తలలు కలిగిన వాడైనాడేమో. అసలు రావణుని రాజ్యములో, ఆయన రాజధానిలో విమానములను మరమ్మత్తు చేయే కేంద్రాన్ని కూడా శ్రీలంక ప్రభుత్వము గుర్తించింది. కానీ వీటన్నింటినీ హనుమంతుడు లంకాదహన సమయంలో కాల్చివేసినాడు. శ్రీలంక పరిశోధనలలో గరుడ పక్షి ఆకారంలోని ఒక బొమ్మ దొరికింది. ఈ ఆకారాన్ని వారు జాగ్రత్తగా పరిశీలించి పరీక్షించితే దీని రెక్కలు మాత్రము గరుడ పక్షికి ఉండవలసిన స్థాయి కంటే కొద్ది ఎత్తులో ఉన్నాయట. ఇది ఒక లోహ యంత్రం, ఎప్పటిదో మనము చెప్పలేము. దీనివల్ల ఆ కాలంలో విమానములు ఉన్నవి అన్న విషయము తెలుస్తూ ఉన్నది కదా. ఇక విమానాశ్రయము విషయమునకు వస్తే కొలంబో నుండి దాదాపు 9 గంటల పాటు ప్రయాణం చేస్తే ఒక పెద్ద పర్వత ప్రాంతం వస్తుంది. ఇక్కడ దాదాపు 8,000 అడుగుల ఎత్తున సుమారు 8 కిలోమీటర్ల విస్తీర్ణములో మైదాన ప్రాంతం ఉన్నది. అంత ఎత్తున ఇంత విస్తీర్ణములో మైదానం ఉండటం, ఈ మైదానానికి 4 వైపులా కొండలు ఉండటం ఆశ్చర్యకరంగా లేదా? ఈ మైదానం మానవ నిర్మితమే అయినదని మనకు తెలియవస్తూ ఉంది. రావణుడు దీనిని తన విమానాశ్రయముగా ఉపయోగించుకున్నాడని శ్రీలంక పరిశోధన బృందము నిర్ధారించింది. దీనిని బట్టి మనకు ఏమి తెలుస్తూ ఉన్నదంటే ఆంజనేయుడు ఏదో ఇష్టం వచ్చినట్టు లంకను కాల్చి రాలేదు. ఒక ప్రణాళిక ప్రకారము రావణుని రాజ్యాన్ని కాల్చినాడు హనుమంతుడు అన్న విషయం తెలుస్తూ ఉంది. ఎందువలనంటే ఆ ప్రాంతాలలో ఏ ప్రాంతములనైతే మనం పైన చెప్పుకున్నామో అక్కడంతా మట్టి కాలి నల్లగా మాడిపోయి ఉంది. రాళ్ళు కూడా కాలి కనిపిస్తున్నాయి. 8,000 అడుగులో తక్కువ వాతావరణం ఉన్న ఈ ప్రాంతంలో ఇంకా వేడి మాత్రమే చోటు చేసుకుని ఉంది. మనకు ఏమి తెలియవస్తూ ఉంది అంటే హనుమంతుడు రావణుడి యొక్క రవాణా వ్యవస్థను, సాంకేతిక వ్యవస్థలను దహనం చేసినాడు ముందు. అంటే ఇవన్నీ రావణుడు కలిగి ఉండినాడనే కదా అర్థము. అంటే రావణుని మేధస్సు మనము ఊహించుకోవచ్చు. నిలింప నిర్జరీధర సనోతు కృత్తి సింధుర. ఇక ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే కెనీలియా అన్న ప్రాంతము శ్రీలంకలో ఉంది. ఈ కెలీనియాకు కొద్ది దూరములో ఒక పెద్ద గుహ ఉంది. ఆ గుహలోకి ప్రవేశించటము చాలా కష్టమైన పని. దాదాపు 20 సంవత్సరముల క్రితము ఒక పసల కాపరి ఆ గుహలోనికి అనుకోకుండా పోయి ఆ గుహలో ఒక పెద్ద శవపేటికను చూడటం తటస్థించింది. అతను ఆ శవపేటికను, అందులోని శవాన్ని చూచి ఒళ్ళు గగురు పొడిచి భీతి చెంది బయటికి పరిగెత్తుకుంటూ వచ్చి దానిని లోకానికి తెలియపరిచినాడు. లంకలోని పౌరులకు తెలియపరిచినాడు లోకానికి అనేదానికంటే. ఆ తరువాత దాన్ని పరీక్షించిన వారు అది రావణుడి భౌతిక శరీరమని అనుకుంటూ ఉన్నారు. ఇంకా నిర్ధారించవలసి ఉంది. ఈ శవపేటిక దాదాపు 17 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పుతో ఉంది. ఈ శవపేటిక చుట్టూ రకరకాల రసాయన లేపనాలు రాయబడి ఉన్నాయి. అంటే రావణుడు చనిపోయిన తరువాత ఆయన భౌతిక దేహాన్ని ఈ శవపేటికలో భద్రపరిచి బహుశా ఆ గుహలో ఉంచటం జరిగిందేమో. ఇది ఎవరు ఉంచినారు అన్నది ఇంకా మనకు తెలిసి రావటం లేదు. ఏది ఎట్లయినా ఆయన మళ్ళీ బ్రతుకుతాడు అన్న నమ్మకముతో ఈ విధంగా చేసినట్లు తెలియవస్తూ ఉంది. కానివ్వండి, చూద్దాం. ఇప్పుడు ఈయన భక్తిని గురించి మనము ముఖ్యంగా మాట్లాడదలుచుకున్నాము కదా. ఈయన శివభక్తి అపారమైనది. విష్ణు మాయకు లోబడకుండా ఉంటే ఆయన ఎంతో కష్టపడి చేసిన తపస్సు ఫలితముగా పార్వతిని అడిగి ఉండేవాడు కాదు. అతను ఒక విధముగా దైవోపహతుడు. రెండవది, అసలు ఒకవేళ శూర్పణఖ ద్వారా ఆమెకు జరిగిన అన్యాయము రావణునికి చేరవేయకుండా ఉంటే ఏదో తన బ్రతుకు తన భక్తితో తాను జీవితము గడిపేవాడు. అట్ల కాకుండా తల్లి కొరకై ఆత్మలింగము తెచ్చినప్పుడు విష్ణువు యొక్క తంత్రము చేత వినాయకుడు ఆత్మలింగమును నేలపై ఉంచకుండా ఉంటే రావణ బ్రహ్మ యొక్క గొప్పదనము ఆయన అకుంఠిత భక్తి లోకానికి ఇంకా గొప్పగా తెలియవచ్చేదేమో. అటువంటి రావణాసురుడు తెలుగునకు కూడా వ్యాకరణము రాసినాడు అని చెప్పుకుంటారు. నా దగ్గర సాక్ష్యములేవి లేవండి, నలుగురు చెప్తూ ఉంటే విన్న మాట నేను తెలియపరుస్తున్నాను. ఇది కాకుండా శివునిపైన ఆయన వ్రాసినటువంటి స్తోత్రం, అంటే శివుడు నర్తించినప్పుడు శివుణ్ణి పొగుడుతూ ఆయన రాసిన స్తోత్రము జగత్ప్రసిద్ధము, అజరామరము, అనిర్వచనీయము, ఆనందదాయకము. అందువల్ల ఆ స్తోత్రమును గురించి మనము ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము.
మీరు వింటున్నారు చెరుకు రామ్మోహన్ రావు గారి సంస్కృతి సౌరభం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమంలో ఒక చిన్న విరామం. స్టే ట్యూన్.
Hi everyone, this is your playback singer Bhargavi Pillai and you're listening to Mind Media, the voice of India. Idi Bhartiya Swaram.
మడిషి అన్నాక కోతంత కళాపోషణ ఉండాలి. ఉతగానే తిని తొంగుంటే ఇక మడిసికి గుడికి తేడా ఏటుంటది అంటారు మన రావు గోపాలరావు గారు. అట్టాగే పొద్దస్తమానం పని పని అంటా ఉంటే మన మైండ్ కూడా రోబో అయిపోద్ది కదండి. అందుకని వీలైతే నాలుగు జోకులు, కూసిన సినిమా విశేషాలు, వెరసి సరదా కబుర్లు ఇవన్నీ మోసుకొచ్చేస్తుంది మీ ఆర్జే అశ్విని పెమ్మరాజు సరదాగా కాసేపు అనే శీర్షికన. ప్రతిరోజు సాయంత్రం ISTV 4:30 నుంచి 5 గంటల వరకు వినడానికి మీరు సిద్ధమేనా మరి?
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
ట్విట్టర్ తోకలేని పిట్ట 90 ఆమడలే వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. Follow us on twitter.com/mindmedia. Subscribe to Mind Media, the voice of India. Idi Bharatiya Swaram.
ఇప్పుడు మహాభక్త రావణాసుర ప్రణీతంబై అజరామర ఖ్యాతిని ఆర్జించిన తాండవమూర్తియు శివునికి ఆయన చేసిన స్తోత్రమును నాకు చేతనైనంత వరకు దాని యొక్క భావమును తెలియపరచుటకు ఇప్పుడు ఉద్యమించబోతున్నాను. తప్పులేవైనా ఉంటే దయతో మన్నింపు ప్రార్థన. జటాటవీ గళజల ప్రవాహపావితస్థలే గళేవలంబ్యలంబితాం భుజంగతుంగమాలికాం ఢమఢమఢమఢమన్నినాదవడ్ఢమర్వయం చకారచండతాండవం తనోతు నః శివశివం. ఇది మొదటి శ్లోకము. రావణాసురునికి శివుని మీద ఎంత భక్తి ఉంది, ఆ భక్తిని ఈ స్తోత్రములో ఏ విధంగా తెలియపరుచుతున్నాడు అన్నది గమనించుతాము. ఈ శ్లోకంలో ఆయన తన భావాన్ని ఏమని వ్యక్తపరిచినాడంటే, ఉత్తుంగ గంగా జలపాతమును భరించు ఘనారణ్య సాదృశ్యమైన జటలు కలుగు కంధరము, అంటే మెడ చుట్టూ భుజంగ మాలికలు ఫణిభూషణములు. భుజంగ మాలికలంటే కలుగుచు తన ఢమరుకము నినదించు ఢమఢమ ఢమఢమ శబ్దమునకు అనుగుణముగా తాండవము చేయు పరమేశ్వరుడు మనకు సకల శుభములను సమకూర్చుగాక. ఇది నాకు తెలిసిన రీతిగా వ్రాసినటువంటి భావము. ఇదే విధంగా ఆయన రాసిన స్తోత్రమును శ్లోకము చదివి అర్థము చదువుతూ పోతాను. జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్జరి విలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ. కటాహము అన్న మాటకు నిఘంటువు అర్థము కడవా, పాత్ర అని కూడా తీసుకోవచ్చు. ప్రస్తుతము ఈ శ్లోకములో బావి లోతు మన ఊహకందనిది అని అన్వయించుకోవచ్చును. మహాజటా కూపస్థితోత్తుంగ తరంగిణి విలసిత గంగా ప్రవాహము కలిగి ఫాలమున అగ్నిని కలుగుచు, అంటే మూడవ కన్ను కొండ వంటి తన కొండె జుట్టుముడి సానువున బాలచంద్రుణ్ణి కలిగిన పరమేశ్వరుడు ప్రతి క్షణము నా మనస్సులో రమించుచున్నాడు. ధరాధరేంద్ర నందిని విలాస బంధు బంధుర స్ఫుర దిగంత సంతతి ప్రమోద మాన మానసే కృపాకటాక్ష ధోరణి నిరుద్ధ దుర్ధరాపది క్వచిద్ దిగంబరే క్వచిచ్చిదంబరే అని కూడా అంటారు. క్వచిద్ దిగంబరే మనో వినోదమేతు వస్తుని. సకల చరాచర జీవరాశికి కారణభూతమైన ప్రకృతి అయినట్టి అద్రిరాజసుతయైన తన అర్ధాంగి ఈ జగన్నాటక రంగముపై చేయు నృత్య హేళకు సర్వ విధముల సహకారియై నర్తించుచు దుర్భర దుస్సహమైన ప్రతిబంధకముల తొలగించు తన కృపాకటాక్ష వీక్షణముల మనపై ప్రసరింపజేయుచుండునట్టి చిదంబరుడు దిగంబరుడు నగు పరమేశ్వరునిపై ధ్యాసచే ధ్యానముచే నా మనసు నిలిపి బ్రహ్మానందము పొందుతున్నాను. జటాభుజంగ పింగళ స్ఫురత్ఫణామణి ప్రభా కదంబ కుంకుమద్రవ ప్రలిప్త దిగ్వధూముఖే మదాంధ సింధుర స్ఫుర త్వద్గుత్తరీయ మేదురే మనో వినోదమద్భుతం బిభర్తు భూత భర్తరి. జటల చేతను ఉరగాభరణముల చేతను, అంటే పాముల ఆభరణములు గా కలిగిన వాడు కదా ఆయన, అందువల్ల ఉరగాభరణములు అని వాడబడినది. జటల చేతను ఉరగాభరణముల చేతను వాని పడగలపై గల పింగళద్యుతి, పింగళము అంటే గనక గోరోజనపు రంగు కలిగిన కాంతిని పింగళద్యుతి అంటారు. పింగళద్యుతి ప్రభాసితమగు మణులు వివిధ వర్ణములలో దిగ్వధువులపై అష్టదిక్కులను ఇక్కడ సుందరాంగులతో పోల్చబడింది, అందువల్ల దిగ్వధువులు అని చెప్పబడింది. దిగ్వధువులపై కాంతి విరజిమ్ముచుండగా ధగద్ధగాయమానవో మదగజ చర్మాంబరధారిని పరమశివుని మనోమందిరములో ప్రతిష్ఠించుకొని ఆత్మానందమును పొందుతున్నాను. సహస్రలోచన ప్రభృత్య శేష లేఖశేఖర ప్రసూన ధూళి ధోరణి విధుస్సరాంఘ్రిపీఠభూ భుజంగరాజమాలయా నిబద్ధ జాట జూటక శ్రియైచిరాయ జాయతం చకోర బంధుశేఖర. సహస్రలోచనుడగు ఇంద్రుడు తదితర దేవతలందరూ నాట్యరంగ వలయితులై మయమరచి తిలకించుచుండగా పరమేశ్వర పదఘట్టనము చేత ఇగసిన పాదరజము ఆశీర్వాదపూర్వకముగా వారి శిరస్సులను అలంకరించగా ఘన జటాజూట శిఖను జారకుండా సర్పరాజములు బంధించియుండగా వెలుగు జిలుగుల చందమామ మధురుచిని, రుచి అంటే కిరణము వెలుగు జిలుగుల చందమామ మధురుచిని అంటే ఇక్కడ చకోరము ఆ చంద్రుని నుండి వచ్చే వెలుగును తన పాలిటి మధువుగా తలచి ఆస్వాదించుతూ ఉంది. మధురుచిని చకోరము తనివి తీరక క్రోలుచునే ఉండగా శ్రేయస్సును కలుగజేసే తాండవ మనరించుతూ ప్రేక్షకులను నిశ్చేష్టులను కావించిన నటరాజునకు నా సాష్టాంగ నమస్కారము. లలాట చత్వర జ్వల ధనంజయ స్ఫులింగ భానిపీత పంచ సమ్యకం నమన్నిలింప నాయకం సుధామయూఖ లేఖయా విరాజమాన శేఖరం మహాకపాలి సంపదే శిరోజటాల మస్తునః. ధరించిన అగ్నిగల ఫాలనేత్రమును తెరచి పంచబాణుని, పంచబాణుడు అంటే గనక అరవిందం అశోకంచ చూతంచ నవమల్లిక నీలోత్పలంచ పంచైతే పంచబాణాసుచాయక అని అమరము. పంచబాణుని యొక్క అంటే మన్మధుని యొక్క ఐదు శరములు ఏవంటే అరవిందము, అశోకము, మావి, మల్లె, నల్ల కలువ. ఈ ఐదు బాణములుగా కలిగినటువంటి మన్మధుని మదము అణచిన బాలేందుశేఖరుడగు కపాలి ఆ ఐశ్వర్యమునకు ఆలవాలమైన తన ఘన జటల నుండి తగిన సంపద కలుగజేయుగాక. ఆ నటరాజునకు త్రికరణ శుద్ధిగా సాష్టాంగ నమస్కృతి చేయుచున్నాను. కరాళఫాల పట్టిక ధగద్ధగ జ్వల ధనంజయాహుతీకృత ప్రచండ పంచసాయకే ధరద్ధరేంద్రనందిని కుచాగ్ర చిత్రపత్రిక ప్రకల్పనైక శిల్పిని త్రిలోచనే రతిర్మమ. ప్రచండ ధ్వనిని కలిగి ధగద్ధగలతో జ్వాలాయమానమై ప్రజ్వరిల్లుతున్న విశాల ఫాలనేత్రము చేత దగ్ధము కాబడిన పంచశరుని అంటే మన్మధుని కలిగిన వాడైన నటరాజు చేయు తాండవము చే కలుగు పదఘట్టనముల వలన వసుధావురముపై అంటే భూఫలకము మీద అని అన్వయము. వసుధావురము అంటే భూమి యదా అని అర్థము. కవిత్వము ఎప్పుడు అన్వయ ప్రాధాన్యత కలిగి ఉంటుంది. అందులోనూ రావణుడు పరమశివభక్తుడు, ఆ విధముగా ఆయన మహనీయుడు. ఎంత చక్కటి కవిత్వమో చూడండి. రావణుడు భూదేవి ఫలకము పైన పదఘట్టనముల చేత ఏర్పడిన ధూళితో నటరాజు చిత్ర విచిత్ర లేఖనములు చేయుచున్నాడు అంటే ఇక్కడ ఇంకొక అన్వయము కూడా ఏమి తీసుకోవచ్చునంటే అసలు భూమి మీద సృష్టిని ఆవిష్కరించుతున్నాడా అన్న ఆలోచన కూడా కలుగుతుంది. భూమి ప్రకృతిలో భాగమే. ప్రకృతి అంటే వేరెవరో కాదు, పరమేశ్వరియే కదా. పురుషుడు పరమేశ్వరుడే. శివతత్వమెంత ఇమిడియున్నదో ఇందు గమనించండి. సతీపతుల నాట్య సంరంభము సృష్టికి ఆది పునాది అన్నది అన్వయము. అట్టి పరమేశుని ఫాలనేత్రముపై నా చిత్తము మొత్తమును ఉంచి నేను సాష్టాంగ ప్రణతులను ఆచరించుతున్నాను. నవీన మేఘమండలి నిరుద్ధ దుర్ధర స్ఫురత్ కుహూని సీధి నీతమ ప్రబంధ బంధకంధర నిలింప నిర్జరీధర సనోతు కృత్తి సింధుర కళానిధాన బంధుర ప్రియం జగద్దురంధర. అమావాస్య చందునివలేనున్న కంధరమును నియంత్రణ లేని నవీన మేఘ సముదాయమును నిరోధించినట్లు భాషించుచున్న ఫణాలి కలిగినవాడై ఉత్తుంగ తరంగయౌ గంగను తన ఘన జటలయందు బంధించినవాడై గజచర్మధారి అయి బాలశిశి మౌళి అయి విశ్వధారి అయిన ఆ తాండవమూర్తియగు పరమశివుని ప్రియమారామది తలచి ప్రణవిల్లుచున్నాను. ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచ కాళిమ ప్రభావలంబి కంఠ కందళీ రుచి ప్రబద్ధ కంధరం స్మరచ్ఛిదం పురచ్ఛిదం భవచ్ఛిదం మఖచ్ఛిదం గజచ్ఛిదాంధకచ్ఛిదం తమంతకచ్ఛిదం భజే. ఎటువంటి అనుప్రాస, ఎటువంటి సమన్వయము! చదువుతూ ఉంటే వడలు పులకరించే విధంగా ఆ కవిత్వం మనకు కనపడటలేదా? మహానుభావుడైన రావణాసురునికి ఇదే నమస్కారం. సముద్ర మంథన సమయములో త్రావిన హాలాహలము, బహుశా హాలాహల సాదృశ్యమైన మన పాపములేమో. కడుపులోనికి పోనీక కంఠమందే ఒక పట్టికగా, ఒక నెక్లెస్ అనుకోండి, ఒక పట్టికగా నిలిపి అది నీలోత్పల మాలయో అన్న భ్రమను కలిగించుతూ పంచశరుని త్రిపురాసులను, భవబంధములను, దక్షయజ్ఞమును, గజాసురుని, అంధకాసురుని వధించి యముని మదమణించిన ఆ తాండవమూర్తిని మది నిండా నిలిపి మనస శిరస ఉరస అష్టాంగముల భూమికా నుంచి నమస్కరించుచున్నాను. అఖర్వసర్వ మంగళ కళాకదంబ మంజరి రసప్రవాహ మాధురి విజృంభణా మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంతకాంధకాంతకం తమంతకాంతకం భజే. నిత్య నిరంతర శుభకరుడు అఖర్వ నా ప్లస్ ఖర్వ అఖర్వ అంటే కురుచకాని అంటే అతి గొప్పదైనటువంటి అని అర్థము. అగణితము అంటే చెప్పడానికి వీలులేనటువంటి మంగళాకారుడాయన. నిత్య నిరంతర శుభంకరుడు అఖర్వ మంగళాకారుడు కదంబ పుష్పగుచ్చ ప్రసరిత మధుప్రవాహ మాధుర్యమును అందించు మధుపమగు భావజాంతకుడు త్రిపురాసుర సంహారి భవాంతకుడు దక్ష యజ్ఞధ్వంసి గజాసురాంతకుడు తమోపహార్యునగు పరమేశ్వరుని పాదములు మదిలో నిలిపి భజించుచున్నాను. జయత్వత భ్రవిభ్రమ భ్రమద్భుజంగమశ్వసద్ వినిర్గమత్ర మస్ఫురత్ కరాళ బాల హవ్యవాట్ ధిమిధ్ధిమిధ్ధిమిధ్వని మృదంగ తుంగ మంగళ ధ్వనిక్రమ ప్రవర్త ప్రచండ తాండవ శివ. నయన చాలనముచే ఈ జగత్తును నియంత్రించుచుండగా చమత్కార శరీర విన్యాసమునకు నిలకడలేక కదలుచున్న పాపలు అంటే పాములు సర్పములు కొట్టుచున్న బుసల వల్ల కలిగడు వడగాడ్పు ఫలాక్షము నుండి వెలువడు అగ్నిని ప్రజ్వరిల్లజేయగా మృదంగరావమునకు అనుకంపితమైన పాదఘట్టన చేత ధిమిధిమిధిమిధిమిరవంబులు లయబద్ధముగా బయల్వెడలగా నర్తించు శివుని మనసారా ధ్యానించదను. స్పృషద్ విచిత్ర తల్ప యోర్భుజంగమౌక్తి కౌస్రజోర్ గరిష్ఠ రత్నలోష్ఠయో సుహృద్విపక్ష పక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవృత్తికః కదా దాశివం భజామ్యహం. విచిత్ర వర్ణరంజిత తూలిక, తూలికలు అంటే గనక ఈకలండి, విచిత్రవర్ణ రంజిత తూలికాతల్పమైనను కటిక నేలయ్యను పణులచే అంటే పాములచే విడవబడిన మణుల మాలికలైనను మట్టి పూసల హారములైనను శత్రువైనను మిత్రువైనను అమలిన కమలమైన అల్పమైన గడ్డిపోసైన సార్వభౌముడైన సాధారణ పౌరుడైన సమదృష్టిని సమకూర్చమని వేడుకుంటూ నిన్ను భజించుతున్నాను. సదా నిలింప నిర్జరీ నికుంజకోట రే వసన్ విముక్త దుర్మతి సదా శిరస్తమంజలింవహన్ విలోల లోచనోలలామ బాల లగ్నక శివేతి మంత్రముచ్చరన్ తదా సుఖీ భవామ్యహం. సురగంగా ప్రవాహ సమీపమున ఘోరాటవీ మధ్యమున మూర్ధన్యమౌ ముకిళిత హస్తములు కలిగి నీపైనే మది నిలిపిన నా దృష్టికి నటనానుకూలముగా చలించు నేత్ర సముదాయము కలిగిన నీ పవిత్ర ఫాలభాగము కనిపింపగా చేసి శివ పంచాక్షరిని ఉచ్చరించుటచే కలుగు సౌఖ్యమును అనుభవింపజేయము పరమేశ్వరా. నాకింతకంటే కావలసినది ఏమి ఉన్నది తండ్రి. ఇదం హి నిత్యమేవ ముక్త ముత్తమోత్తమం స్తవం పఠన్ స్మరన్ బ్రువన్నరో విశుద్ధమేతి సంతతం హరే గురౌ సుభక్తిమాశు యాతి నాత్మ్యథాగతిం విమోహనం హి దేహినాం సుశంకరస్య చింతనం. ఉత్తమోత్తమమైన రీతిలో చెప్పబడిన ఈ స్తవమును పఠించిన స్మరించిన వదించిన అంటే వినబడినట్లు నుడివిన నరులు సదా సర్వదా పునీతులగుదురు. ఆ హరుని గురుని పరుని స్వచ్ఛమైన మనసుతో నిరంతరాయమైన రీతిలో తానే శివునిగా తలచే భక్తునికి విమోచనము కలిగించి ఆ పరమేశ్వరుడు తన పదమునందు అనవరతము ఆశ్రయమిచ్చును. తన పదమునందు అనవరతము ఆశ్రయమునిచ్చును. పూజావసాన సమయే దశవక్త్రగీతం యః శంభు పూజ న పరం పఠతి ప్రదోషే తస్య స్థిరాం రథగజేంద్ర తురంగయుక్తం లక్ష్మీం సదైవ సుముఖీం ప్రదదాతి శంభుః. దశగ్రీవుడు అనగా 10 మెడలు కలిగినవాడు, మనం 10 తలలు కలిగినవాడుగా కూడా చెప్పుకుంటాము. అంటే మెడ నుండినే తల వేరువేరుగా వచ్చి ఉండినదేమో మనకు తెలియదు. లేక దశకంఠుడు అంటే కనుక 10 విధములైన ఆలోచన కలిగినవాడు, లేక అరిషడ్వర్గములైన 6 చెడ్డ గుణములు ధర్మార్థ కామమోక్షములు 4 ఈ మొత్తము 10 తలలుగా కలిగినాడో మనకు తెలియదు. కానీ ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోవాలనంటే ఈయన దశగ్రీవుడని వాల్మీకి రామాయణంలో కూడా చెప్పబడినది. ఈ దశగ్రీవుడు రచించిన ఈ కృతిని ప్రదోషకాలములో అంటే సాయంకాలము ఇప్పటికీ శివపూజకు అత్యంత శ్రేష్టమైన సమయము. ఈ కృతిని ప్రదోషకాలములో శంభుని పూజావసాన సమయమున శివపూజ ముగించబోవునప్పుడు పఠించు వార్లకు రథ గజ తురగంబులతో, తురగములు అంటే గుర్రములు, రథగజ తురగంబులతో కూడిన సకలైశ్వర్యములను సమకూర్చుతూ నిరంతర లక్ష్మీకటాక్ష సిద్ధిని ఆ పరమేశ్వరుడైన శంభుడు కలిగించును. సర్వేపి సుఖినస్సంతు, సర్వే సంతు సమాశ్రయాః, సర్వే భద్నాని పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖ భాగ్భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. శుభం భూయాత్.
మీరు వింటున్నారు చెరుకు రామ్మోహన్ రావు గారి సంస్కృతి సౌరభం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమంలో ఒక చిన్న విరామం. స్టే ట్యూన్.
నమస్తే, దిస్ ఇస్ భూవిక. నౌ యు ఆర్ లిసనింగ్ టు మై మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
Hi everyone, this is your Ranina Reddy and you're listening to Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
కళకు నిజమైన బహుమానం, అభిమానుల ప్రోత్సాహం. మరి మమ్మల్ని ఇంతగా ప్రోత్సహిస్తున్న ప్రియమైన మీతో మీ ఆరోగ్యం, ఆనందం, స్ఫూర్తిదాయకమైన అంశాలు, ప్రముఖుల సందేశాలతో పాటు ఒక మంచి మాటను కూడా పంచుకునేందుకు వచ్చేస్తుంది మీ ఆర్జే భార్గవి. మనసు విప్పి మాట్లాడేందుకు ప్రియమైన మీకు స్వాగతం.
అందరికీ నమస్కారం, నేను మీ శ్రీరామచంద్ర. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
నమస్తే, నేను మీ విద్యారాణి. వన్ మినిట్ బెట్స్ కార్యక్రమంలో శ్రోతల కోసం భాస్కర శతకంలోని ఒక పద్యం. ఊరక వచ్చు పాటుబడకుండిన ఫలంబ దృష్టమే, పారగదల్గువానికి ప్రయాసమునందిన దేవదానవుల్ వారలటుండగా, నడుమ వచ్చిన శౌరికి కల్గెగాదే శృంగారపు ప్రోవు లక్ష్మియును కౌస్తుభరత్నము రెండు భాస్కరా. ఈ పద్యం యొక్క భావము, పూర్వపుణ్య ఫలము ఉన్నచో ఏమాత్రం కృషి చేయని వారికైనను ఊరకనే ఫలము లభించును. సముద్రమును మథించువేళ మథించునట్టి దేవతలు దానవులు ఉండగా, మధ్య వచ్చిన విష్ణువునకే శ్రీ మహాలక్ష్మియు మరియు కౌస్తుభమును దొరికెను. దీనికి పూర్వగాథ ఒకటి ఉన్నది. పూర్వము దేవతలను రాక్షసులను కలిసి అమృతం కొరకు వాసుకి అను పామును త్రాడుగా, మందర పర్వతమును కవ్వముగా చేసుకుని సముద్రమును మధింపగా, అందు అమృతము పడకముందు పుట్టిన వస్తువులలో మేలవు లక్ష్మీదేవిని, కౌస్తుభమణిని విష్ణువు పరిగ్రహించెను. ధన్యవాదములు.
డౌన్లోడ్ మైండ్ మీడియా యాప్. క్రొత్త పరవళ్లు తొక్కుతున్న ఈ ఇంటర్నెట్ యుగంలో మొబైల్ లేని మనిషి కనపడడంటే చోద్యమే. అందుకే మీకోసం, మీ మొబైల్స్ కోసం మా ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ యాప్లు అందుబాటులో ఉంచాం. రేడియో స్టేషన్స్, పాడ్కాస్ట్లు, యూట్యూబ్ వీడియోస్ అన్నీ ఒకే దగ్గర. హై క్వాలిటీ స్టేషన్లతో పాటు లో డేటా ఛానల్స్ కూడా మైండ్ మీడియా అని సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
హాయ్ అండి, అందరికీ నమస్కారం, నేను మీ రేవంత్ని. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
పరమేశ్వర స్వరూపులైన మైండ్ మీడియా శ్రోతలకు రామ్మోహన్ రావు మనసా నమస్సులు. ఈరోజు ఈ విశ్వమునకంతటికీ మహాప్రభు అయిన పరమేశ్వరుడు రావణాసురునికి కూడా దైవమే. రావణుడు సీతాపహరణం వల్ల ప్రతినాయకుడు అయినాడు, కానీ అతనిలో ఎన్నో గొప్ప గుణములు ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు ఆయనను గురించి కాస్త మనము ముచ్చటించుకుందాము అనిపించి ఆ విషయముతో మీ ముందుకు వస్తున్నాను. విషయము మొదలు పెట్టుటకు ముందుగా పరమేశ్వరుని ఒక్కసారి ధ్యానించి విషయము మొదలెడతాను. వందే శంభు ఉమాపతిం సురగురుం, వందే జగత్కారణం, వందే పన్నగ భూషణం మృగధరం, వందే పశూనాం పతిం, వందే సూర్య శిచాంక వంధినయనం, వందే ముకుందప్రియం, వందే భక్తజనాశ్రయంచ వరదం, వందే శివం శంకరం. ఓం నమశివాయ. మనకు భాగవత పురాణములోని జయ విజయ శాప విషయమును గురించి తెలుసు. భగవంతుని చూచుటకు సనకాది మునులు రావటము, వారిని జయ విజయులు కారణాంతరముల చేత అడ్డగించడము, వారు శాపమివ్వటము, వీరు 7 జన్మలకు బదులుగా స్వామికి విరోధులుగా 3 జన్మలలోనే స్వామిని చేరుటకు వారిని కోరుటయు, వారు వల్లయని తెలుపుటయు మనకు తెలిసిన విషయము. దీనిలో త్రేతాయుగమునందు వారు రావణ కుంభకర్ణులుగా జన్మించుతారు. రావణుడు భూమిపైకి వచ్చే వరకు ఇప్పుడు చెప్పుకుందాము. ఇప్పుడు భూమి మీద ఎవరి కుమారునిగా పుట్టినాడు అన్న విషయమును గురించి తెలుసుకుందాము. రావణ జన్మ వృత్తాంతము స్కాంద పురాణమునందు బ్రహ్మఖండములో చెప్పబడి ఉంది. బ్రహ్మ మానసపుత్రుడైన పులశ్చిని కుమారుడు విశ్వవసు బ్రహ్మకు దైత్య రాకుమారి అయిన కైకసికి రావణుడు జన్మిస్తాడు. కైకసికి తండ్రి సుమాలి. సుమాలి తనకు అమిత పరాక్రమవంతుడైనటువంటి మనవడు కావాలన్న కోరికతో రాకుమారులను తన కుమార్తెకు అంగీకరించకుండా మహాతపస్వియగు విశ్వవసు బ్రహ్మకు ఇచ్చి ఆమెను వివాహం చేస్తాడు. తండ్రి కోరిక మేరకే ఈ కైకసి అసురసంధ్యా సమయములో విశ్వవసు బ్రహ్మ తపస్సు చేసుకొని చుండగా ఆయన వద్దకు వెళ్ళి తన కామాతురతను ప్రదర్శించుతుంది. అది గమనించిన విశ్వవసువు అసురసంధ్యాకాలములో ఇటువంటి పని చేయకూడదు, అందువల్ల క్రూరులైన పుత్రులు జన్మించుతారు అని చెప్పినా కూడా వినకుండా ఆమె ఆయనను పురికొల్పుతుంది. విధి బలీయమైనప్పుడు ఎవరు ఏమి చెప్పినా ఎక్కదు కదా, ఆయన ఆమె కోరిక తీరుస్తాడు. తమో సమయము కాబట్టి రజస్సు దాటి తమో సమయంలో సూర్యుడు ప్రవేశించే సమయమైనందువల్ల రావణుడికి అన్ని గుణములతో పాటు రాక్షస గుణమైన తమో గుణము కూడా కలిగింది. కానీ బ్రాహ్మణ కుమారుడై వేదవేదాంగములు తండ్రి వద్ద నేర్చుకున్నాడు కాబట్టి చాలా గొప్ప తెలివివంతుడైనాడు రావణాసురుడు. రాజ్యపాలనా విషయాలు దైత్యకృత్యాలు తన అమ్మవైపు తాతయ్య అయినటువంటి సుమాలి నుండి నేర్చుకునుట వలన అతను రావణ బ్రహ్మ అయినాడు. ఒకవైపు బ్రాహ్మణత్వమును కలిగి ఉంటూ కూడా రాక్షస గుణములు పుష్కలముగా కలిగి ఉండినాడు. ఈయన ఎవరెవరినో జయించినాడు, అందరి మీద ఆధిపత్యము సాధించినాడు. ఆ తరువాత తనకు జ్యేష్ఠ భ్రాత అంటే తల్లి వేరు అయినటువంటి కుబేరుని పుష్పక విమానమును అపహరించి ఆయనను యుద్ధమునందు జయించి ఆయన పుష్పక విమానమును తాను స్వీకరించి దానిపై ఎక్కి సంచరించుతూ కైలాసము చేరినాడు. అతనిని అడ్డగించిన నందిని అవమానపరిచినాడు. అప్పుడు నంది ఆయనకు శాపమిస్తాడు. నీవు ఏ విధముగానైతే కోతి చేష్టలు చేసి నన్ను అవమానపరిచినావో అదే విధముగా నీవు కూడా కోతుల చేతనే సంహరింపబడతావు అని అన్నాడు. అందుకు కోపగించిన వాడై కైలాసమును చెండు వలె పైకి ఎత్తడం మొదలుపెట్టినాడు. శివుడు ఆ విషయమును తన మనోనేత్రములతో గమనించి తన కాలి వ్రేలితో ఆ కొండను అదమగా అతని కాలు కొండ కింద పడి గట్టిగా అరవటం మొదలుపెట్టినాడు. ఆ రవము అంత గట్టిగా ఉండుటతో అతనిని రావణుడు అంటూ ఉండినారని అంటారు. ఈ విధంగా రావణుడు ఎంతోమందిని జయించిన తరువాత వాలిచేత ఓడింపబడి అతనితో సహవాసం చేసుకుంటాడు. అదే విధముగా కార్తవీర్యార్జునునితో కూడా పోరాడి ఓడిపోతాడు. వేరొకసారి రావణుడు స్వర్గము మీద దండెత్తిపోవుచు మేరు పర్వతము నందు విడిది చేస్తాడు. ఆ దారిన నలకూబరుని వద్దకు పోవుచున్న రంభను బలాత్కరిస్తాడు. నలకూబరునికి ఆ విషయము తెలుస్తుంది. అతను రోషారుణ నేత్రుడై రావణుని శపించుతాడు. ఇక మీద బలాత్కారముగా ఏ ఆడుదానినైనా పట్టితివేని, నీ తల 1000 వృక్కలు అవును అని చెప్పినాడు. అందువలననే సీతను బ్రతిమాలడము, బుజ్జగించడము, కోపగించుకోవడము, భయపెట్టడము మొదలైన ఎన్నో పనులు చేసినాడు, కానీ బలాత్కరించలేకపోయినాడు. ఈతనికి అత్యంత సుందరియగు మండోదరి భార్య. ఈమె మయాసురుని కుమారుతె. రావణుడికి 7 కొడుకులు: ఇంద్రజిత్తు, ప్రహస్తుడు, అతికాయుడు, అక్షయకుమారుడు, దేవాంతకుడు, నరాంతకుడు, త్రిశురుడు అని. ఆ తరువాత రావణునిలోని కొన్ని గొప్ప విషయములు తెలుసుకుందాము. ఇటీవల కాలములో శ్రీలంక ప్రభుత్వము శ్రద్ధ తీసుకొని రావణుని గురించిన పరిశోధనలకు ఎంతోమంది పరిశోధకులను నియమించి క్రొత్త విషయములను కనుగొనటం జరిగింది. వాళ్ళు కనుగొన్న విషయాలలో మనకు ఈ విధంగా అర్థమవుతూ ఉంది. రావణుని రాజరికము అప్రతిహతముగా సాగిన రాజ్యము శ్రీలంక. రావణుడు తన పౌరుల యొక్క అభిమానమును పుష్కలముగా పొందినాడు. లంకను ఆయన కాలములో బంగారుతో నిర్మించినాడు అని చెప్పుకుంటారు. సముద్రం మధ్యలో అందమైన దీవిలో అపురూపంగా రావణుడు నిర్మించుకున్న లంక ఇదేనని తెలియవస్తూ ఉంది. రావణుడి ఆనవాళ్ళు అశోకవనముతో మొదలవుతాయి. అశోకవాటిక అని పిలిచే ఈ వనంలోనే సీతాదేవిని ఆనాడు రావణుడు బంధించి ఉంచినాడు. ఈ ప్రదేశములో పిమ్మట సీతారాముల విగ్రహములు ఎవరు ప్రతిష్ఠించినారో మనకు తెలియదు, కానీ ఇప్పటికీ అవి అక్కడ దర్శనమిస్తాయి. రావణుని కాలములో కోట ద్వారములు ముయుటకు యంత్ర పరికరములు వాడబడినవి, విద్యుత్ ఘటములు వాడబడినవి. ఆయన పరిపాలించిన లంకలో 3 పెద్ద విమానాశ్రయములు కనుగొనబడినవి. దీనిని బట్టి కుబేరుని నుండి వశము చేసుకున్న పుష్పకమే కాక ఇంకా ఆయన వద్ద ఎన్నో విమానాలు, ఎన్నో యుద్ధ విమానాలు కూడా ఉండేవని మనకు తెలియవస్తూ ఉంది. ఆయన 10 తలలను గురించి చెప్పవలనంటే అసలు అతనిలో 10 విధములైన వ్యక్తిత్వములు ఉన్నాయేమో అని అనిపిస్తుంది. ఆయన ఏ విషయములోనైనా 10 విధములుగా ఆలోచన చేసే మనస్తత్వము కలిగిన వాడేమో అని అనిపిస్తుంది. అట్లా కాకుంటే ఆయనలో ఉండే దుష్టత్వము, ఆయనలో ఉండే గొప్పదనము కలిపితే కనుక కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యములన్న అరిషడ్వర్గములు 6 ధిమిధ్వనం మృదంగ తుంగ మంగళధ్వని క్రమ ప్రవర్తత ప్రచండ తాండవ శివ ధర్మార్థ కామమోక్షములన్న చతుర్విధ పురుషార్థములు కలిగి ఆయన 10 తలలు కలిగిన వాడైనాడేమో. అసలు రావణుని రాజ్యములో, ఆయన రాజధానిలో విమానములను మరమ్మత్తు చేయు కేంద్రాన్ని కూడా శ్రీలంక ప్రభుత్వము గుర్తించింది. కానీ వీటన్నింటినీ హనుమంతుడు లంకాదహన సమయంలో కాల్చివేసినాడు. శ్రీలంక పరిశోధనలలో గరుడ పక్షి ఆకారంలోని ఒక బొమ్మ దొరికింది. ఈ ఆకారాన్ని వారు జాగ్రత్తగా పరిశీలించి పరీక్షించితే దీని రెక్కలు మాత్రము గరుడ పక్షికి ఉండవలసిన స్థాయి కంటే కొద్ది ఎత్తులో ఉన్నాయట. ఇది ఒక లోహ యంత్రం, ఎప్పటిదో మనము చెప్పలేము. దీనివల్ల ఆ కాలంలో విమానములు ఉన్నవి అన్న విషయము తెలుస్తూ ఉన్నది కదా. ఇక విమానాశ్రయము విషయమునకు వస్తే కొలంబో నుండి దాదాపు 9 పాటు ప్రయాణం చేస్తే ఒక పెద్ద పర్వత ప్రాంతం వస్తుంది. ఇక్కడ దాదాపు 8,000 అడుగుల ఎత్తున సుమారు 8 విస్తీర్ణములో మైదాన ప్రాంతం ఉన్నది. అంత ఎత్తున ఇంత విస్తీర్ణములో మైదానం ఉండటం, ఈ మైదానానికి 4 వైపులా కొండలు ఉండటం ఆశ్చర్యకరంగా లేదా? ఈ మైదానం మానవ నిర్మితమే అయినదని మనకు తెలియవస్తూ ఉంది. రావణుడు దీనిని తన విమానాశ్రయముగా ఉపయోగించుకున్నాడని శ్రీలంక పరిశోధన బృందము నిర్ధారించింది. దీనిని బట్టి మనకు ఏమి తెలుస్తూ ఉన్నదంటే, ఆంజనేయుడు ఏదో ఇష్టము వచ్చినట్టు లంకను కాల్చి రాలేదు, ఒక ప్రణాళిక ప్రకారము రావణుని రాజ్యాన్ని కాల్చినాడు హనుమంతుడు అన్న విషయం తెలుస్తూ ఉంది. ఎందువలనంటే, ఆ ప్రాంతాలలో ఏ ప్రాంతములనైతే మనం పైన చెప్పుకున్నామో అక్కడంతా మట్టి కాలి నల్లగా మాడిపోయి ఉంది. రాళ్ళు కూడా కాలి కనిపిస్తున్నాయి. 8,000 అడుగులో తక్కువ వాతావరణం ఉన్న ఈ ప్రాంతంలో ఇంకా వేడి మాత్రమే చోటు చేసుకుని ఉంది. మనకు ఏమి తెలియవస్తూ ఉంది అంటే, హనుమంతుడు రావణుడి యొక్క రవాణా వ్యవస్థను, సాంకేతిక వ్యవస్థలను దహనం చేసినాడు ముందు. అంటే ఇవన్నీ రావణుడు కలిగి ఉండినాడనే కదా అర్థము. అంటే రావణుని మేధస్సు మనము ఊహించుకోవచ్చు. నిలింప నిర్జరీధర సనోతు కృత్తి సింధుర. ఇక ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, కెనీలియా అన్న ప్రాంతము శ్రీలంకలో ఉంది. ఈ కెలీనియాకు కొద్ది దూరములో ఒక పెద్ద గుహ ఉంది. ఆ గుహలోకి ప్రవేశించటము చాలా కష్టమైన పని. దాదాపు 20 సంవత్సరముల క్రితము ఒక పసల కాపరి ఆ గుహలోనికి అనుకోకుండా పోయి ఆ గుహలో ఒక పెద్ద శవపేటికను చూడటం తటస్థించింది. అతను ఆ శవపేటికను, అందులోని శవాన్ని చూచి ఒళ్ళు గగురు పొడిచి భీతి చెంది బయటికి పరిగెత్తుకుంటూ వచ్చి దానిని లోకానికి తెలియబరిచినాడు. లంకలోని పౌరులకు తెలియబరిచినాడు లోకానికి అనేదానికంటే. ఆ తరువాత దాన్ని పరీక్షించిన వారు అది రావణుడి భౌతిక శరీరమని అనుకుంటూ ఉన్నారు. ఇంకా నిర్ధారించవలసి ఉంది, ఈ శవపేటిక దాదాపు 17 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పుతో ఉంది. ఈ శవపేటిక చుట్టూ రకరకాల రసాయన లేపనాలు రాయబడి ఉన్నాయి. అంటే రావణుడు చనిపోయిన తరువాత ఆయన భౌతిక దేహాన్ని ఈ శవపేటికలో భద్రపరిచి బహుశా ఆ గుహలో ఉంచటం జరిగిందేమో. ఇది ఎవరు ఉంచినారు అన్నది ఇంకా మనకు తెలిసి రావటం లేదు. ఏది ఎట్లయినా ఆయన మళ్ళీ బ్రతుకుతాడు అన్న నమ్మకముతో ఈ విధంగా చేసినట్లు తెలియవస్తూ ఉంది. కానివ్వండి, చూద్దాం. ఇప్పుడు ఈయన భక్తిని గురించి మనము ముఖ్యంగా మాట్లాడదలుచుకున్నాము కదా. ఈయన శివభక్తి అపారమైనది. విష్ణు మాయకు లోబడకుండా ఉంటే ఆయన ఎంతో కష్టపడి చేసిన తపస్సు ఫలితముగా పార్వతిని అడిగి ఉండేవాడు కాదు. అతను ఒక విధముగా దైవోపహతుడు. రెండవది, అసలు ఒకవేళ శూర్పణఖ ద్వారా ఆమెకు జరిగిన అన్యాయము రావణునికి చేరవేయకుండా ఉంటే ఏదో తన బ్రతుకు తన భక్తితో తాను జీవితము గడిపేవాడు. అట్ల కాకుండా తల్లి కొరకై ఆత్మలింగము తెచ్చినప్పుడు విష్ణువు యొక్క తంత్రము చేత వినాయకుడు ఆత్మలింగమును నేలపై ఉంచకుండా ఉంటే రావణ బ్రహ్మ యొక్క గొప్పదనము, ఆయన అకుంఠిత భక్తి లోకానికి ఇంకా గొప్పగా తెలియవచ్చేదేమో. అటువంటి రావణాసురుడు తెలుగునకు కూడా వ్యాకరణము రాసినాడు అని చెప్పుకుంటారు. నా దగ్గర సాక్ష్యములేవి లేవండి, నలుగురు చెప్తూ ఉంటే విన్న మాట నేను తెలియబరుస్తున్నాను. ఇది కాకుండా శివునిపైన ఆయన వ్రాసినటువంటి స్తోత్రం, అంటే శివుడు నర్తించినప్పుడు శివుణ్ణి పొగుడుతూ ఆయన రాసిన స్తోత్రము జగత్ప్రసిద్ధము, అజరామరము, అనిర్వచనీయము, ఆనందదాయకము. అందువల్ల ఆ స్తోత్రమును గురించి మనము ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము.
ఇప్పటి వరకు మీరు విన్నారు చెరుకు రామ్మోహన్ రావు గారి సంస్కృతి సౌరభం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమం.
అందరికీ నమస్కారం, నేను మీ అంజన సౌమ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
You just realized your business needed to hire someone yesterday. How can you find amazing candidates fast? Easy. Just use Indeed. Stop struggling to get your job posts seen on other job sites. With Indeed sponsored jobs, your post jumps to the top of the page for your relevant candidates, so you can reach the people you want faster. According to Indeed data, sponsored jobs posted directly on Indeed have 45% more applications than non-sponsored jobs. Don't wait any longer. Speed up your hiring right now with Indeed. And listeners of this show will get a $75 sponsored job credit to get your jobs more visibility at Indeed.com/kidsandfamily. Just go to Indeed.com/kidsandfamily right now and support our show by saying you heard about Indeed on this podcast. Terms and conditions apply. Hiring? Indeed is all you need.